ఈ దినాల్లో ఈ దుర్నీతి నుండి తొలగిపోవటం అనేటటువంటి సంగతి మనం కనుక గ్రహించగలిగితే మన యొక్క జీవితాల్లో ఇది చాలా గొప్ప మార్పును తీసుకొని వస్తుంది.
The Bible says, Psalm 1, blessed is the man who meditates on the law of the Lord day and night.
కీర్తన మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని.
Not read the Bible day and night.
దేవుని యొక్క వాక్యాన్ని చదవటం కాదు.
We can't read the Bible day and night.
ఎందుకంటే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండలేము.
We may read the Bible just a few minutes.
ఒకవేళ కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం చదువుకోవచ్చు.
But meditate on it day and night.
అయితే దివారాత్రము దాన్ని ధ్యానించుట ధ్యానించుట అని.
So let me show you that verse first, Psalm 1.
మొదటి కీర్తన ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. కీర్తన 1,
ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ వర్డ్.
ఇది చాలా మంచి వాక్యం.
ఇట్ సేస్ ఇన్ వర్స్ 2 దట్ ఇఫ్ యువర్ డిలైట్ ఇస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, మెడిటేట్ డే అండ్ నైట్, యు విల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ ఫర్మ్లీ బై ద స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, విచ్ ఈల్డ్స్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ సీజన్, ఇట్స్ లీఫ్ డస్ నాట్ విదర్, వాటెవర్ హీ డస్ విల్ ప్రాస్పర్.
రెండు మూడు వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనుదంతయు సఫలమగును.
సో వాట్ ఎవర్ హీ డస్ హీ విల్ ప్రాస్పర్.
అతడు చేయనుదంతయు సఫలమగును.
డోంట్ యూ వాంట్ ఎ లైఫ్ లైక్ దాట్?
అట్లా ఉండాలని మీకు ఇష్టం లేదా?
I want a life like that.
నేను ఇటువంటి జీవితం నాకు కావాలని అనుకుంటున్నాను.
Anything I do, God will bless it.
నేను ఏం చేసినా గానీ దేవుడు దాన్ని దీవించాలని.
If I speak, God will bless my speaking.
మరి నేను మాట్లాడితే దేవుడు నేను మాట్లాడేదాన్ని దీవించాలని.
God to visit somebody, God will make me a blessing to that person.
ఎవరినన్నా నేను వెళ్ళి దర్శిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని.
If I do some business to earn my living, God will bless my business.
ఏదో నా జీవనోపాధి కొరకు ఏదైనా నేను పని చేస్తే వ్యాపారం చేస్తే దేవుడు దాన్ని దీవించాలని.
If I have children in my family, God will bless the children.
నా కుటుంబంలో పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని దేవుడు దీవించాలని.
Whatever he does, whatever means whatever, he will prosper.
అతడు చేయనది అంతయు అంటే అంతయు, దాని అంతట్లో కూడా అభివృద్ధి కలుగుతుందని.
For whom is this?
ఎవరికి?
Those who read God's word.
ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నారో.
Delight in it. Delight.
దాని యందు ఆనందించు.
You know, just like you're eating chocolate or ice cream. Delight in it.
చూడండి, మీరు ఏదైనా చాక్లెట్ అన్న ఐస్ క్రీమ్ అని తింటున్నారు అనుకోండి, తిన్నప్పుడు ఎంత ఆనందంగా తింటారు మీరు దాన్ని.
And then hold, whenever you get a chance to think about what you have read.
Atlane meer emaithe chadivaro dani gurinchi aalochinche talanchetatuvanti meeku tarana vachinappudu.
Even in the middle of the night or you're traveling in a bus anywhere, think about what you've read.
Okala madhyaratri samayalo gaani bus lo prayanam chestuna gaani ekkadaina gaani aa vakyalu mala gnyapakam vachinappudu.
Now when you're like that,
meer atla unnappudu,
this verse 1 will be true in your life.
Ee modati vachinam mee jeevithamlo neravertundi satyam.
You will not walk according to the advice of ungodly people.
Dustula aalochana choppuna naduvaka.
And you will not stand in the way that sinners are walking.
Paapulu nadichetatuvanti margamuna niluvaka.
And you will not sit with people who are despising the word of God.
Apahasukulu koochundu chotano koochundaka.
In other words, verse 1 means you will depart from sin.
Vere matalo cheppalante ee modati vachanam prakaramga ee atikramana durneeti nundi paapamu nundi meer duranga velipotharu.
Then you have the seal of God in your heart.
మీ హృదయం మీద దేవుని ముద్ర ఉన్నప్పుడు,
then you have a firm foundation in your life, the foundation of God.
మీ యొక్క జీవితంలో దేవుని యొక్క స్థిరమైన పునాది ఉన్నప్పుడు.
So let's look at that verse in 2 Timothy 2 again.
రెండో తిమోతి రెండో అధ్యాయంలో ఉన్న వచనాన్ని మళ్ళీ చూద్దాం.
In the light of what we read in Psalm 1.
మొదటి కీర్తనలో మనం ఏమైతే చదివామో ఆ వాక్యపు వెలుగులో దీన్ని చూద్దాం.
How shall I depart from wickedness?
నేను దుర్నీతి నుండి ఏ రీతిగా తొలగిపోవాలి?
ఇఫ్ ఐ నో విచ్ సైడ్ ఇస్ ద సౌత్, దెన్ ఐ కెన్ టర్న్ టువర్డ్స్ ద నార్త్.
దక్షిణం ఏ ప్రక్కన ఉందో నాకు తెలుసుంటే అప్పుడు నేను ఉత్తరం వైపు తిరుగుతాను.
ఐ డోంట్ నో హియర్ వేర్ ఇస్ సౌత్, బట్ ఇఫ్ యు టెల్ మీ సౌత్ ఇస్ దేర్, దెన్ ఐ కెన్ టర్న్ అవే ఫ్రమ్ దట్.
ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నాకు దక్షిణం ఎక్కడో నాకు తెలియదు, ఇది ఫలానా దక్షిణం ఈ దిశగా ఉందని మీరు చెప్తే నేను ఉత్తరం వైపు వెనక్కి తిరుగుతాను.
సో హౌ కెన్ ఐ go away from sin unless I know what sin is.
అసలు పాపం అంటే ఏంటో తెలియందే, ఈ పాపం నుండి లేకుంటే దుర్నీతి నుండి ఎట్లా తొలగిపోతాను నేను?
A lot of people do not turn away from sin because they don't know what sin is.
అనేక మంది ప్రజలు ఈ దుర్నీతి నుండి లేకుంటే పాపం నుండి తొలగిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే అసలు పాపం అంటే ఏంటో తెలియట్లేదు.
So the foundation is not strong.
కనుక ఈ పునాది అనేది స్థిరమైందిగా లేదు.
Many preachers and pastors do not explain sin to the people because they themselves don't know what sin is.
Adeku vandi bodhakulu gaani pastorlu gaani asala paapam ante emto prajalaku vivarinchi cheppatledu endukante asala paapam ante emto vaalike teliyadu.
They think sin is just watching cinemas or adultery or murder and things like that.
వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో సినిమా చూడటం పాపం, లేకుంటే వ్యభిచారం చేయడం పాపం, లేకుంటే నరహత్య ఇట్లా ఏదో కొన్ని కొన్ని చెప్పి పాపం అంటారు.
See, those are all the fruits that come out of the tree of sin.
ఇవన్నీ కూడా పాపపు వృక్షం నుండి వచ్చే ఫలాలు ఇవన్నీ.
But you can cut off one fruit, another fruit will come somewhere else.
మీరు అక్కడ ఒక పండు ఇక్కడ తెంపేస్తుంటే ఇంకో చోట దాని కాయ వస్తుంది, పండు అవుతుంది.
In the Old Testament, God gave Israel 10 commandments to show what was sin.
పాపం అంటే ఏమిటో చూపించడానికి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
All those 10 commandments.
ఈ 10 ఆజ్ఞలు కూడా
was to show them what is sin.
పాపం అంటే ఏమిటో చూపించడానికి.
So if you want to turn away from sin, the Lord said keep these 10 commandments.
గనుక పాపం నుండి వాళ్ళు తొలగిపోవాలంటే ఈ 10 ఆజ్ఞలు మీరు ఆచరణలో పెట్టాలి అని చెప్పాడు.
And these are all external things.
ఇవన్నీ బాహ్యంగా కనిపించే సంగతులు.
I want to show you the Old Testament standard first, then we will come to the New Testament.
మొట్టమొదట అసలు ఈ పాత నిబంధన అంతస్తు ఏమిటో మీకు చెప్తాను, తర్వాత మనం ఈ నూతన నిబంధన అంతస్తులోకి వస్తాం.
So turn to Exodus chapter 20.
నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి.
See how God told the Israelites to depart from iniquity.
ఈ దుర్నీతి నుండి పాపం నుండి ఏ రీతిగా తొలగిపోవాలో ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన సంగతి.
But for us,
అయితే మనకైతే
the commandment to depart is from within. Them it was on the outside.
అయితే మనకి ఈ ఆజ్ఞలు తొలగిపోకుండా ఉండాలని మనకి చెప్పేది ఏంటంటే లోపల నుండి అంతరంగంలో నుండి చెప్తున్నారు, తర్వాత బాహ్యంగా వస్తాం.
Before I come to Exodus 20, let me read you a verse in Isaiah 52 verse 11.
నిర్గమకాండం 12వ అధ్యాయం చూసే ముందు యెషయా గ్రంథము 52:11 వచనము.
This is an Old Testament verse.
ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యమే.
Depart from iniquity.
దుర్నీతి నుండి తొలగిపోవాలి.
Don't touch anything unclean.
అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు.
Isaiah 52 verse 11.
యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనము.
Go out of the midst of all that unclean thing.
పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడని దాని యొద్ద నుండి
తొలగిపోవుడి.
మీరు పవిత్రపరచుకునండి.
ఇఫ్ యు వాంట్ టు క్యారీ ది వెసల్స్ ఆఫ్ ది లార్డ్,
యెహోవా సేవోపకరణములు మీరు మోయాలి అంటే.
టు క్యారీ ది వెసల్స్ ఆఫ్ ది లార్డ్ మీన్స్ టు సర్వ్ ది లార్డ్.
యెహోవా సేవోపకరణములు మోయటం అంటే ప్రభువును సేవించడం.
ఇఫ్ యు వాంట్ టు సర్వ్ ది లార్డ్,
మీరు ప్రభువును సేవించాలి అంటే.
ఇట్ సేస్ డిపార్ట్ అండ్ గో అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ సిన్ఫుల్.
ఇది అపవిత్రమైనది, పాపపూరితమైనది ప్రతిదాని యొద్ద నుండి మీరు వెళ్ళిపోవాలి.
Touch anything sinful.
అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు.
Purify yourself.
మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి.
But it was only on the outside.
అయితే ఇదంతా బాహ్యంగా ఉండేదే.
Now turn to Exodus 20.
ఇప్పుడు చూడండి నిర్గమకాండము.
And see what the Lord told, what sin they had to depart from.
ఎటువంటి పాపం నుండి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటటువంటిది ప్రభువు చెప్పిన సంగతి.
The first commandment, Exodus 20, was verse 2 and 3. I am the Lord your God, you must have no other gods but me.
నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనాలు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
So they were to only have Jehovah as their God.
వాళ్ళు యెహోవానే తమ దేవునిగా కలిగి ఉండాలి.
Then secondly,
రెండోది,
he said you shall not make an idol for yourself. In verse 4.
4వ వచనములో మీరు ఏ విధమైనటువంటి విగ్రహాన్ని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు.
The third commandment verse 7.
3వ ఆజ్ఞ 7వ వచనములో,
you must never take the name of the Lord in vain.
యెహోవా దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
Fourth, you must keep the seventh day, the Sabbath day holy, don't do any work.
4వ వచనములో సబ్బాతుని విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఏ పని చేయకూడదు.
That is verse 8.
అది 8వ వచనములో.
So this was the sin. If you worked on a Saturday, you were sinning.
ఇది పాపం అంటే ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరు పని చేస్తున్నట్టయితే మీరు పాపం చేస్తున్నారు.
If you made an idol, you were sinning.
మీరు ఏదైనా ఒక విగ్రహం చేసుకుంటే అది పాపం.
If you swore in the name of the Lord, that was a sin.
దేవుని నామాన్ని వ్యర్థంగా మీరు ప్రమాణం చేస్తే అది పాపం.
If you made an idol, that was a sin.
మీరు ఒక విగ్రహం చేసుకుంటే అది పాపం.
Then verse 12, the fifth commandment.
12వ వచనంలో ఐదవ.
You must honor your father and mother.
నీ తల్లిదండ్రులను సన్మానించాలి.
So to depart from sin means honor your father and mother.
పాపం నుండి మీరు తొలగిపోవాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి.
If you despise your parents, you're sinning.
నీవు తల్లిదండ్రులను గనుక విస్మరిస్తున్నట్లయితే నువ్వు పాపం చేస్తున్నావు.
You shall not murder.
నీవు నరహత్య చేయకూడదు.
You shall not commit adultery.
వ్యభిచారము కూడా.
6 and 7.
ఏడు ఎనిమిది.
And verse 15.
15వ వచనంలో.
8th commandment.
8వ ఆజ్ఞ.
You shall not steal.
దొంగిలకూడదు.
9th commandment in verse 16.
9వ ఆజ్ఞ 16వ వచనంలో.
Don't bear false witness against your neighbor.
నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు.
And the 10th one, don't covet anything that belongs to your neighbor.
10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వానికి సంబంధించిన దేన్ని కూడా నీ ఆశించకూడదు.
Now all the laws of the world are really based on these 10 commandments.
ఈ లోకములో ఉన్నటువంటి కట్టడలు నియమములు ఇవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల మీదే ఆధారపడి చేసుకున్నటువంటివి.
Even in atheistic country, if you murder, you will be punished.
మరి ఒకవేళ అసలు దేవుడు లేడనే దేవుడు ఉన్నాడని నమ్మకం లేనటువంటి నాస్తికులు ఉన్న దేశంలో కూడా నరహత్య చేస్తే అది తప్పు, పాపం.
If you steal, you will be punished.
నువ్వు అబద్ధం నువ్వు దొంగతనం చేస్తే శిక్ష విధించబడుతుంది.
This, because of this standard, Israel was a very much better nation than all the other nations.
ఈ కట్టడలు వీధులు అనుసరించడాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము వేరే ఇతర దేశముల కంటే చాలా శ్రేష్టమైనటువంటి మాదిరికరమైన దేశంగా ఉండదు.
But when Jesus came,
అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు
he raised the standard much higher.
ఆయన ఈ అంతస్తుని ఇంకా చాలా పైకి పెంచినారు.
See Matthew chapter 5.
మత్తయి సువార్త 5వ అధ్యాయం.
Now he has told us how to depart from sin in the New Testament.
నూతన బంధనలో ఈ పాపము నుండి మనం తొలగిపోవాలి అంటే ఏం చేయాలనే మాట.
If you keep that Old Testament standard.
ఈ పాత నిబంధన అనుసరించి మనం ఉన్నట్టయితే.
That means you don't kill anybody.
ఎవరిని చంపకుండా ఉండి.
That is good, but it's an Old Testament standard.
మంచిదే, కానీ అది పాత నిబంధన అంతస్తు.
You don't steal, that's good, but it's an Old Testament standard.
నువ్వు దొంగతనం చేయట్లేదు, అది మంచిదే, అది పాత నిబంధన అంతస్తు.
You speak the truth in court.
No court lo satyam cheptunav.
See, that was the law.
Adi akada dharma niyamam.
The law didn't say don't tell lies. The law said don't bear false witness against your neighbor in a court.
Prabhu cheppindi entante abaddham aadakoddu nee pakkavantone kaadu abaddha sakshyam palakakoddu court lo gelli sakshyam cheppeyappudu abaddha sakshyam palakakoddu.
But Jesus said.
Aithe Yesu Prabhu annaru
in verse Matthew 5:20.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం.
If your righteousness does not go higher than that of the scribes and Pharisees, you cannot enter the kingdom of heaven.
శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను.
The people of Israel were offered a kingdom on this earth.
ఇశ్రాయేలు ప్రజలకు ఈ భూమి మీద వారికి ఒక రాజ్యం దేశం ఏర్పాటు చేయబడింది.
The land of Canaan.
అదే కనాను దేశం.
They had a king.
వారికి రాజు ఉన్నాడు.
అండ్ ఇన్ డ్యూట్రానమీ 28 గాడ్ ప్రామిస్డ్ దెం అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
ద్వితీయ ఉపదేశ గ్రంథం 28వ అధ్యాయంలో ప్రభు వాళ్ళకి అంత అభివృద్ధిని వాగ్దానం చేశాడు.
దట్ మీన్స్ అ లాట్ ఆఫ్ మనీ.
అంటే ఎంతో డబ్బు.
ప్లెంటీ ఆఫ్ క్రాప్స్.
ఎంతో అధికమైన పంటలు.
ద క్యాటిల్ విల్ మల్టిప్లై.
వాళ్ళ పశు సంపద అభివృద్ధి పొందుతుంది.
దే విల్ నాట్ హావ్ ఎనీ మిస్కారేజ్.
వాళ్ళకి ఏ విధమైనటువంటి గొడ్డుపోయిన ధనం ఉండదు.
అండ్ దే విల్ డిఫీట్ ఆల్ దేర్ ఎర్త్లీ ఎనిమీస్.
ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ వాళ్ళు ఓడిస్తారు.
They will be the greatest nation on the earth.
ee bhoomi meda chala goppa deshamuga rajyamga untundi.
The blessing was all earthly.
ee aashirvadalanni kuda bhoosambandhamainavi.
The Lord didn't say to them I'll make you holy.
Mari akkada para devudu mimmalu parishuddhuluga chestanu ani cheppaledu.
No, he said I'll make you rich.
Ledhu mimmalu aishwaryavantuluga chestanu.
And I'll keep you healthy because I am your healer.
నేను మిమ్మల్ని స్వస్థపరిచేవాడిని గనుక మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాను.
So all the blessings were relating to this body.
గనుక అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మన శరీరానికి దేహానికి సంబంధించినవి.
I'll be healthy and I'll be wealthy.
నేను ఆరోగ్యంగా ఉంటాను, ఐశ్వర్యంగా ఉంటాను.
And all my earthly enemies will be defeated.
ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ నేను జయిస్తాను.
And I'll be a big man on earth.
ఈ భూమి మీద చాలా గొప్పగా ఉంటాను.
If you keep my commandments,
meeru naa aajnalu anusaristhe,
that is don't make idols,
ante meeru vigrahalu chesukovaddu,
keep one day in seven for me,
mari yedu dinallo okati naa koraku niyaminchundi,
honor your father and mother,
thalli tandrulanu sammanichandi,
don't kill, don't steal, etc.
narahachi cheyavaddu, abaddham cheppaddu, itlantivanni.
But Jesus said,
అయితే యేసు ప్రభువు
నౌ ఐ యామ్ ఆఫరింగ్ యు ఎ కింగ్డమ్ ఇన్ హెవెన్ నాట్ ఆన్ ఎర్త్ లైక్ ది ఇజ్రాయెలైట్స్.
నేను ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఈ లోకంలో దేశం ఇచ్చినట్టుగా కాదు, పరలోకంలో మీ కొరకు రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను.
హెవెన్ ఇస్ మచ్ హైయర్ దెన్ ది ఎర్త్.
పరలోకం భూమి కంటే చాలా ఉన్నతమైనది.
సో ద స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ ఇస్ మచ్ హైయర్ దెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్.
కనుక ఈ పరిశుద్ధతను కూర్చున్నటువంటి అంతస్తు ఈ భూ సంబంధమైన దానికంటే, ఇజ్రాయెల్ దేశం కంటే ఇది చాలా ఉన్నతమైనది. పైన ఉన్నటువంటి
if you live according to the old testament standard
meer paathana bandana antastunu anusarinchi jeevisthe
you can't follow jesus
meer vachi yesu prabhuni vembadinchadu
then you are following moses
appudu meer yesu prabhuni vembadinchadam kaadu mosheni vembadistunnaru
but moses can't take anybody to heaven
moshe evarini kuda paralokam teeskuni vellaledu
so jesus said
yesu prabhu annadu
if your standard is only the standard of these pharisees
mee antastu shastrulu pharisayulu neethi vale unte
you can't enter the kingdom of heaven
nee paraloka rajyamlo praveshapalevu.
That was only for an earthly kingdom.
అది భూ సంబంధమైన రాజ్యం కొరకే.
So all those 10 commandments were okay for Israel.
ఈ 10 ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలీయులకు సరే బాగానే ఉన్నాయి.
Now I have seen in some believers' homes a list of the 10 commandments.
నేను కొంతమంది విశ్వాసుల ఇళ్లలో చూశాను 10 ఆజ్ఞలు పట్టి ఒక లిస్ట్ ఉంటుంది.
That's good.
మంచిదే.
But that is an Old Testament standard.
అది పాత నిబంధన అంతస్తుది.
In the New Testament it's much higher.
నూతన బంధనలో దానికంటే ఇంకా ఉన్నతమైన అంతస్తు.
For example in the Old Testament it said you shall not make an idol.
మరి ఉదాహరణ చూడండి, పాతన బంధనలో ఏమంటే నీవు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు.
You shall have no other gods but me.
నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదు.
In the New Testament
నూతన బంధనలో వచ్చరికి
that idol is money.
ఈ విగ్రహం అనేది డబ్బు.
It's not some idol made of wood or stone.
అది ఏదో రాతితోను చెక్కతోను చేసినటువంటి విగ్రహం కాదు.
It's an idol inside.
లోపల ఉన్నటువంటి విగ్రహం.
Where I love money more than I love Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభువు కంటే నేను డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నానా?
Where I will do something against my conscience to get some money.
నేను ఏదో డబ్బు సంపాదించడం కోసం నా మనసాక్షి విరోధంగా అయినా నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నానా?
Where I will sacrifice the things of God in order to make some money.
లేకుంటే ఈ డబ్బు సంపాదించడం కోసం దేవునికి సంబంధించినటువంటి సంగతులను కూడా నేను వదిలిపెట్టుకుని త్యాగించి అటు వెళ్తున్నానా?
Nobody can see it.
ఎవరు దాన్ని చూడలేరు.
It's in the heart.
అది మనసులో ఉంది.
Maybe I don't go to the meeting because one Sunday I have to go and make some more money.
ఒక వేళ ఆదివారం నాకు డబ్బు సంపాదించడానికి ఏదో చక్కటి మార్గం ఉంది కనుక నేను మీటింగ్లు వెళ్ళడం లేదు.
Nobody will say that man is worshiping an idol.
ఆయన ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడని ఎవరు చెప్పరు.
But God says he is worshiping an idol.
అయితే దేవుడు అంటాడు ఇదిగో ఈయన విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు.
Money is more important to him than God.
దేవుని కంటే డబ్బు అతనికి అధికమైన ప్రాముఖ్యత వహిస్తుంది.
That is a New Testament standard.
అది కృత నిబంధన అంతస్తు.
And then he said
తర్వాత ఏం చెప్పారు?
It's another commandment in the Old Testament saying you shall not murder.
పాతన బంధనలో మరి ఒక ఆజ్ఞ ఉంది, నువ్వు నరహత్య చేయకూడదు.
See verse 21, that's what they said in the Old Testament.
21వ వచనంలో అది పాతన బంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ.
But I say to you,
అయితే నేను చెప్పేది
verse 22,
22
that you shouldn't get angry.
అసలు నువ్వు కోపపడటానికి వీల్లేదు.
So murder in the Old Testament is equal to anger in the new covenant.
పాతన బంధనలో నరహత్య అనేటటువంటిది కృతన బంధనలో కోపానికి సమానమైపోయింది. కోపపడితే హత్య చేసినట్టే.
If you say that I don't murder,
మీరు అనొచ్చు నేను నరహత్య చేయట్లేదు.
That's good.
మంచిదే.
But that is Old Testament.
అయితే పాతన బంధన నియమం.
That is like saying I got 100% in the kindergarten.
అది ఎలా ఉంటుందంటే నేను చదువుకునేప్పుడు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పినట్టుగా.
No, if you get 100% in the kindergarten when you are 4 years old, that's okay.
నువ్వు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చినాయంటే బాగానే ఉంది.
But if your son is 16 years old and is still sitting in the kindergarten getting 100%.
అయితే మీ కొడుకు చూస్తే 16 ఏళ్ల వయసు వచ్చింది ఇంకా కేజీ క్లాసులోనే కూర్చుని 100కి 100 పాయింట్ మార్కులు వచ్చినాయని చెప్తున్నాడు.
Are you happy?
మీకు ఏం సంతోషం కదా?
But he says mummy I got 100%.
16 సంవత్సరాల వయసు అన్నాడు అమ్మ నాకు 100కి 100 మార్కులు వచ్చినాయి అంటున్నాడు కేజీలో.
Yeah, you got 100%, but why are you still sitting in the kindergarten?
బాగానే ఉంది 100కి 100 మార్కులు వచ్చినాయి కానీ ఏ క్లాసులో కూర్చున్నావు ఇంకా కేజీ క్లాసులోనే కూర్చున్నావు.
So Old Testament was like kindergarten.
దానికి పాతన బంధన అనేది ఎలా ఉందంటే ఏది కిండర్ గార్డెన్ కేజీ క్లాసులో ఉన్నట్టు.
That's what the Bible says.
అదే బైబిల్ చెప్పింది.
I'll show you.
మీకు చూపిస్తా.
See Galatians in chapter 3.
గలతీయులకు రాసిన పత్రికలో
chapter 3
మూడవ అధ్యాయం
we read here about the law in verse 24
24వ వచనములో ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతి చదువుతాం మనం.
The law has become our tutor to lead us to Christ.
ఈ ధర్మశాస్త్రము క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు బాల శిక్షకుడు ఆయన.
That word tutor we can today translate as aya.
ఇక్కడ ఈ బాల శిక్ష అనేటటువంటి దాన్ని ఈ రోజుల్లో ఆయా అని పిలవచ్చు.
When the mother is not at home because she's gone to work.
చూడండి, అమ్మ ఇంటి దగ్గర లేదు, పని చేయడానికి వెళ్ళింది.
And aya looks after the children.
గనక పిల్లల్ని ఆయా చూసుకుంటుంది.
Aya is not the mother.
ఆయా అంటే తల్లి కాదు.
Aya is to look after the child till the mother comes.
Amma vachchent varaku ee aya pillaliki em kavalo chusipettundi ante.
The aya will take the child to school and bring the child back from school.
Ee aya pillalni school ki teeskeltundi, malla school daggara nunchi intiki teeskostundi.
And says the whole Old Testament law was like an aya.
Mari paata nibandhana dharma shastram mundu dharma shastramo idu oka aya madriga.
And finally he wants to bring us to Christ.
Chivariga manlanu thanu kristunadu teeskoni raagortunadu.
That is the law.
అది ధర్మశాస్త్రం.
He says here the law has become the tutor to lead us to Christ.
క్రీస్తు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన.
And once you come to the mother you don't need the aya.
ఒకసారి మీరు తల్లి దగ్గరికి వచ్చేస్తే ఇంకా మళ్ళా ఈ ఆయతో పనిలేదు.
Then God treats you like a son.
అప్పుడు దేవుడు మిమ్మల్ని కుమారుని చూసినట్టుగా చూస్తాడు.
But before that,
దాని ముందు,
it says in verse 3,
మూడవ వచనంలో,
we were like little chapter 4 verse 3,
నాలుగో అధ్యాయం మూడో వచనంలో,
we were like children,
మనం బాలురమై ఉన్నప్పుడు.
That's being under the law is like being like a child.
అటువలె మనం బాలురమైన లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి.
But now verse 5, he has delivered us from the law so that we can become sons.
అయితే ఐదవ వచనములో, మనలను విమోచించుటకై స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడినవాడు.
You know the difference between a child and a grown up son.
చూడండి, ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి కుమారునికి భేదం చూడండి.
That is 4 years old, this one is 25 years old.
ఇప్పుడు ఈ చిన్న పిల్లడు 4 సంవత్సరాల వయసు, ఇతను 25 సంవత్సరాల వయసు.
He is in the kindergarten and this fellow is doing post graduate.
ఇతడు కిండర్ గార్డెన్ కేజీ క్లాస్ లో ఉన్నాడు, ఎదిగినటువంటి కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ చైల్డ్ అండ్ ఎ సన్.
గనుక ఈ చిన్న పిల్లవాడికి కుమారునికి మధ్యలో ఎంత భేదం ఉందో చూడండి.
యు లవ్ ఎ చైల్డ్ బట్ ద చైల్డ్ కాంట్ హెల్ప్ యు ఇన్ యువర్ వర్క్.
మరి నువ్వు బిడ్డను ప్రేమిస్తున్నావు కానీ నీ పనిలో బిడ్డ నీకు ఏం సహాయం చేయలేడు.
బట్ ఎ గ్రోన్ అప్ సన్ కెన్ డు దట్.
అయితే ఎదిగినటువంటి వాడు చేయగలడు.
So here the Bible says there's a difference between Old Testament law and New Testament like a child and a son.
దానికి ఈ బైబిల్ ఏం చెప్తుందంటె, పాత నిబంధన ధర్మశాస్త్రానికి నూతన నిబంధన నియమానికి ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉందో వాటికి అంత భేదం ఉందని.
And he says verse 1, a child is like a slave.
మొదటి వచనములో బాలుడు దాసునమనే ఉన్నాడని.
See, if you have a servant in your home, your servant does not own any of your property.
చూడండి, మీ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసునికి మీ ఆస్తిపాస్తులు ఏం కూడా వాటిని చూడలేడు, దాని మీద హక్కు.
Your child who's 3 years old may be inheriting of all your property.
ఒకవేళ 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లోడు తర్వాత మీ ఆస్తిని అంతటినే తన స్వాస్థ్యంగా చేసుకోవచ్చు.
బట్ హి కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ బికాజ్ హిస్ 3 ఇయర్స్ ఓల్డ్.
కానీ 3 సంవత్సరాల వయసే ఉంది కనుక దానికి సంబంధించినటువంటి దేన్ని కూడా ఆనందించలేడు.
హి కెనాట్ రైట్ ఎ చెక్.
అతడు చెక్ రాయలేడు.
He cannot give a house on rent.
Edana oka intini attigavaledu.
So there is no difference in him and the servant.
Ganaka ee intlo unna dasuniki ne 3 samsaralu pillavadiki em bhedam ledu.
So the Bible says there is no difference.
Bible cheptundi bhedam ledu velakani.
But now Jesus has come.
Aithe ippudu Yesu Prabhu vacharu.
So that we don't remain children.
Tadwara mana pasi pillalo kaakunnattlu.
We become sons.
Mana edigina vallo kumarulaga untam.
Then verse 7.
Yedu vachanalo,
you are no longer a slave but a son.
Kabatti neevu dasulu kaavu kumarudave.
Or we can say you're no longer a child but you're a son.
Inko maatla cheppalante nuvu asalu pasi pilla vaadu kaadu chinnaadu kaadu nuvu pedda vaadu edigina kumarudu.
So there you see the Old Testament says that the law was like kindergarten lesson.
Ganaka deeni batti mana chustunnam paata nibandhanalo unnatundi dharma shastramo edo kindergarten paatalu cheppinattuga untundi.
In the kindergarten,
kindergarten lo kg class lo,
don't commit murder.
అక్కడ అక్కడ ఏంటంటే నువ్వు నరహత్య చేయకూడదు.
జీసస్ సెడ్ యు వాంట్ టు కమ్ టు ది న్యూ టెస్టమెంట్.
యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీరు కొత్త నిబంధనలోకి రావాలనుకుంటున్నారా?
ఆర్ యు ఎ చైల్డ్ ఆర్ యు ఎ సన్?
నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావా, ఎదిగిన కుమారుడిగా ఉన్నావా?
యు వాంట్ టు బి ఎ సన్?
నువ్వు కుమారుడిగా ఉండగోరుతున్నావా?
డోంట్ గెట్ యాంగ్రీ.
అసలు కోప పడొద్దు.
సీ మాథ్యూ 5.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో.
సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వెన్ యు సెడ్ డిపార్ట్ ఫ్రమ్ సిన్,
పాత నిబంధనలో ఏమనుంది, పాపం యుద్ధం నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలి.
ఇట్ మెంట్ depart from killing people.
దానర్థం ఏంటంటే మనుషులను చంపే దాని దగ్గర నుంచి తొలగిపోవాలి, వెళ్ళిపోవాలి.
దట్ ఇస్ ఓల్డ్ టెస్టమెంట్.
అది పాత నిబంధన.
ఇన్ ద న్యూ టెస్టమెంట్,
నూతన నిబంధనలో,
we read in 2 Timothy 2:19, depart from iniquity.
2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో దుర్నీతి నుండి తొలగిపోండి అని చెప్తున్నప్పుడు,
what does it mean?
దాని అర్థం ఏంటి?
ఇట్ మీన్స్ డిపార్ట్ ఫ్రమ్ యాంగర్.
దాని అర్థం అసలు కోపం నుంచి కూడా మీరు తొలగిపోవాలి.
హావ్ యు అండర్స్టూడ్ దాట్?
అర్థమైంది అది మీకు?
హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కిల్డ్ యువర్ వైఫ్స్?
మీలో ఎంతమంది మీ భార్యను చంపారు?
ఎనీబడి కిల్ దేర్ వైఫ్?
ఎవరైనా ఉన్నారా భార్యను చంపిన వాళ్ళు?
యు నో ఎనీబడి కిల్డ్ యువర్ హస్బెండ్ హియర్?
లేకుంటే భర్తలను చంపిన భార్యలు ఎవరైనా ఉన్నారా?
యు నో దట్ వెన్ యూ గెట్ యాంగ్రీ విత్ యువర్ వైఫ్ యు ఆర్ కిల్లింగ్ హర్. వెన్ యూ గెట్ యాంగ్రీ విత్ యువర్ హస్బెండ్ యు ఆర్ కిల్లింగ్ హర్.
కానీ మీరు ఎరుగుదరా, నీ భార్య మీద కోపడతామని చంపేస్తున్నావని, అట్లా భర్త మీద కోపడితే ఆయన చంపేస్తున్నావని.
నౌ ఇఫ్ ఐ ఆస్క్ హౌ మెనీ ఆఫ్ యు కిల్డ్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఐ థింక్ వి ఆల్ హావ్ టు రేజ్ అవర్ హ్యాండ్.
ఇప్పుడు గనుక నేను అడిగితే మీలో ఎంతమంది భార్యలను భర్తలను చంపారంటే మొత్తం అందరూ చేతులు ఎత్తేస్తారు.
ఐ ఆల్సో హావ్ టు రేజ్ మై హ్యాండ్.
నేను కూడా చేయి పైకి ఎత్తాలి.
బట్ ఐ స్టాప్ కిల్లింగ్ మై వైఫ్ లాంగ్ అగో.
అయితే చాలా కాలం క్రితం నా భార్యను చంపడం మానేశాను.
బికాస్ ఐ కేమ్ టు ద న్యూ కవెనెంట్.
ఎందుకంటే నూతన నిబంధనలకు వచ్చాను.
వెన్ ఇన్ ద బిగినింగ్ యాజ్ ఎ బిలీవర్ ఐ వాజ్ ఆల్సో లైక్ ఆల్ ది ఓల్డ్ టెస్టమెంట్ కిండర్ గార్డెన్ చిల్డ్రన్.
విశ్వాసిగా ఉన్న ప్రారంభ దినాల్లో నేను కూడా ఈ పాత నిబంధనను అనుసరించి కిండర్ గార్డెన్ క్లాసులో ఉన్నట్టే ప్రవర్తించాను.
మెనీ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఆర్ లైక్ దట్.
చాలా మంది భార్యాభర్తలు అట్లా ఉంటారు.
డాగర్స్,
అందరూ కత్తులు బాగులు పట్టుకుని పొడుస్తున్నట్టుగా ఉంటాయి మాటలు.
ద డాగర్ ఇస్ నాట్ మేడ్ ఆఫ్ స్టీల్.
ఇక్కడ ఈ బాక్ ఏంటంటే ఇది ఉక్కుతో ఇనుముతో చేసింది కాదు.
ఇట్స్ ఇన్ ద మౌత్.
నోట్లో ఉంది అది. నోట్లోంచి మాట్లాడేసరికి వెళ్ళిపోవాలి.
ద డాగర్ వి యూజ్ ఇస్ అవర్ టంగ్.
ఈ నాలుకతో మనం ఈ ఈటిలు ఉపయోగిస్తున్నాం.
వి హర్ట్ ఈచ్ అదర్.
ఒకరినొకరు గాయపరుచుకుంటున్న మాటలతో.
విత్ అవర్ టంగ్.
మన నాలుకతో.
జీసస్ కాల్స్ ఇట్ మర్డర్.
యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నరహత్య అంటున్నారు.
యు డోంట్ కిల్ ద బాడీ.
నువ్వు దేహాన్ని చంపట్లేదు.
బట్ యు ఆర్ కిల్లింగ్ ద పర్సన్ ఇన్సైడ్.
ఆ లోపల ఉన్న వ్యక్తిని చంపుతున్నావు.
డు యు నో దట్ యు కెన్ హర్ట్ ఎ పర్సన్ విత్ యువర్ వర్డ్స్.
నీ మాటలతో, నీ నాలుకతో ఒక వ్యక్తిని గాయపరచగలవు. ఎరుగుదువా?
యాక్సిడెంటలీ వి మే హర్ట్.
ఒకవేళ తెలియదు, అకస్మాత్తుగా మనం గాయపరచు.
వెన్ యు డెలిబరేట్లీ హర్ట్ సంబడీ.
అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరినన్నా మీరు ఇట్లా గాయపరిచినప్పుడు
వెరీ సీరియస్.
ఇది చాలా తీవ్రమైనది.
So what do we mean by this verse, depart from iniquity?
దుర్నీతి నుండి తొలగిపోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి?
Are you going to live by the Old Testament kindergarten standard?
పాత నిబంధనలో ఉన్నటువంటి కిండర్ గార్డెన్ స్టాండర్డ్ లో మీరు ఆంతస్తులు ఉండాలనుకుంటారా?
Or the New Testament college standard?
లేకుంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి కాలేజీ అంతస్తులు ఉండాలనుకుంటారా?
How many of you parents will be happy if your children only study kindergarten? That's all.
గనుక ఎంత మంది తల్లిదండ్రులు మీ పిల్లలు కేజీ క్లాస్ చదువుకుంటే మా వాడు చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు?
What a lot of money we spend to give our children a college education.
మన పిల్లలకి కాలేజీ చదువులు చదివించడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతాం మనం?
How many of you sit down with your children and give them a spiritual college education?
మీలో ఎంత మంది మీ పిల్లల దగ్గర కూర్చుని ఆత్మీయమైనటువంటి కాలేజీ విద్యను బోధించడానికి సిద్ధంగా ఉన్నారు?
My son,
నా కుమారుడా,
my daughter,
నా కుమార్తె,
you should not get angry.
నువ్వు కోపపడకూడదు.
You must overcome that.
నువ్వు కోపాన్ని జయించాలి.
But you can't say that.
అయితే మీరు చెప్పలేరు దాన్ని.
Because they will say.
ఎందుకంటే వాళ్ళు అంటారు.
You yourself get angry. How are you telling me not to get angry?
నువ్వే కోపపడుతున్నావు కదా, కోపపడదు నాకు చెప్తున్నావు నువ్వు అంటారు మళ్ళీ.
Then our mouth is shut.
అప్పుడు ఇంకా మన నోరు మూసుకోవాలి.
So in order to help our children to come to spiritual college level,
ganaka mana pillalaku mundu manam nerpinchalante mundu manam aathmeeyanga ee college level ki raavali.
We must go to college first.
Motta motta mana vellali college ki.
And you know, sometimes it takes many years to get a college degree.
Konni konni saarlu ee college degree sampadinchadaniki kuda enno samvatsaralu padutundi.
You put your child in school today at 4 years of age.
Mari ee roju mee pillavanni 4 samvatsaralu vayasulo school lo pedte,
you know that will take him 18 20 years before he becomes a postgraduate.
Postgraduate kavadaniki 18 samvatsaralu 20 samvatsaralu vayasu vachchent varaku pampinchukovali.
Okay, it takes time.
సమయం పడుతుంది.
బట్ ఓకే, లిటిల్ బై లిటిల్ బై లిటిల్ యు విల్ గెట్ ఇట్.
కొంచెం కొంచెం ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ తర్వాత తర్వాత పైకి వస్తుంది.
ఇన్ ద సేమ్ వే,
అదే రీతిగా
డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఇఫ్ యు డోంట్ గెట్ విక్టరీ ఇన్ యాంగర్ ఇన్ వన్ డే ఆర్ వన్ ఇయర్.
కోపం మీద మీకు ఒక్క రోజులోనే విజయం రాలేదు, లేకుంటే ఒక్క సంవత్సరంలో విజయం రాలేదని మీరు ఏం నిరుత్సాహపడకండి.
ఐ వాంట్ టు ఆస్క్ యు, ఆర్ యు స్ట్రైవింగ్ ఫర్ ఇట్?
అయితే నేను ఒకటి అడుగుతాను, అసలు దాని గురించి మీరు ప్రయాసపడుతున్నారా దాన్ని జయించాలని?
That is New Testament, depart from iniquity.
అది నూతన బంధనలో దుర్నీతి నుండి పారిపోవటం అంటే తప్ప.
Then Jesus said,
అప్పుడు యేసు ప్రభువు
అన్నారు, verse 27,
27వ వచనంలో,
you heard it said you shall not commit adultery. That was commandment number 7 in the Old Testament.
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పాత నిబంధనలో 7వ ఆజ్ఞ ఇది.
That is the kindergarten lesson.
అది కిండర్ గార్డెన్ క్లాసులో చిన్న క్లాసులో ఉన్న పాఠం.
2 + 2 = 4.
2 కలిపితే 4 అవుతుంది.
Don't commit adultery.
నువ్వు వ్యభిచారం చేయొద్దు.
What about now?
అది ఇప్పుడు.
Now the standard is higher.
ఇప్పుడు అంతస్తు చాలా పైకి వెళ్ళిపోయింది.
If you look at a woman,
ఒక స్త్రీని గనక మోహం
in a poster or a billboard or television, you see that woman.
Oka oka streene moham chustho poster lo gaane billboard lo gaane television lo gaane
magazine
lekunte magazine lo gaane
and you lust for her body,
then mee oka deham moham tho aa choopu chusinataithe
you have already committed adultery.
Neevu ippudike vyavicharam chesina vaadu vaipu.
You don't even know who that woman is.
Asala stree evaro teliyadune teliyadu,
but you committed adultery.
Aithe neevu vyavicharam chesa.
That is the New Testament standard.
Adi nootana bandhana antastu.
Where are you today? Are you in the kindergarten or you're coming to this New Testament?
ఇప్పుడు ఏ అంతస్తులో ఉన్నారు? కిండర్‌గార్డెన్ స్టేజ్ లో ఉన్నారా లేకుంటే కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్?
Now again I want to tell you.
నేను మళ్ళీ మీకు చెప్తాను.
You can't get this college degree in 1 year.
ఈ కాలేజ్ లో వచ్చే డిగ్రీ సంవత్సరంలో రాదు.
But if you work at it you will get it.
అయితే దాని కొరకు ప్రయాసపడి కష్టపడి దాన్ని సంపాదించుకుంటారు.
Think of so many of our children who were just in kindergarten 10 14 years ago.
మన పిల్లలు ఎంతో మంది ఒక 14 సంవత్సరాల కిందట వాళ్ళ కేజీ క్లాసుల్లోనే కూర్చున్న వాళ్ళే.
Today they are in college.
ఈ రోజు కాలేజీలో ఉన్నారు.
In a few years they'll get a degree.
కొన్ని సంవత్సరాల్లో ఒక డిగ్రీ వస్తుంది.
That didn't take only 1 or 2 years.
అది 1 or 2 సంవత్సరాల్లో వచ్చింది కాదు అది.
But they got it.
కానీ పొందారు దాన్ని.
And the same way,
అదే రీతిగా,
you can get this also.
మీరు దీన్ని కూడా పొందగలరు.
But if your children had said I'm not interested in any more studying,
ఒకవేళ మీ పిల్లడు అన్నాడు అనుకో నాకు చదువులో అసలు శ్రద్ధ లేదు అని వదిలేశాడు,
then they will never get it.
ఇక వాళ్ళకి రానే రాదు డిగ్రీ.
So it's all right that you're struggling against lusting with your eyes.
ఒకవేళ మీ యొక్క చూపుతో మోహపు చూపు దాంతో మీరు శ్రమ పడుతున్నారు అనుకోండి,
I say don't give up.
నేను అంటాను దాన్ని మీరు వదిలిపెట్టద్దు.
ఈ
పోరాటం కొనసాగించండి.
How hard these children have to study for their examination.
పిల్లల పరీక్షల కోసం ఎంత కష్టపడి చదువుతారు.
Sit late at night, they are studying to get a degree.
రాత్రి చాలా లేట్ అవర్స్ లో కూర్చుంటారు, ఎంత కష్టపడి చదువుతారు డిగ్రీ సంపాదించడానికి.
It's not easy.
అది సులువు కాదు.
But then once they get it,
ఒక్కసారి దాన్ని పొందారు,
they get a good job,
మంచి ఉద్యోగం వస్తుంది.
It's the same way here.
అదే రీతిగా ఇక్కడ కూడా.
If you battle it and say, Lord, give me grace that I want to have this in my life.
మీరు పోరాటంలో పాల్గొనే ప్రభువా నీ కృపను గ్రహించు, దీనిని నేను జయించాలనుకుంటున్నాను అని మీరు ప్రయాసపడితే,
I want to depart from all lusting with the eyes.
మరి కన్నుతో మోహపు చూపుతో చూసేదాన్ని అంతటి నుండి కూడా నేను తొలగిపోవాలని కోరుతున్నాను.
And if it takes me 15 years to get this degree, I'm going to get it.
ఒకవేళ ఇది డిగ్రీ పొందడానికి 15 సంవత్సరాలు పట్టినా గానీ నాకు ఇది కావాలి, నేను దీన్ని పొందాలి.
I'm going to get better and better and better and one day I get the degree.
దీని నుంచి కొంచెం మెరుగైన విధానంలో పైకి 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 వెళ్తాను, ఒక దినాన ఈ డిగ్రీ పొందుతాను.
So what I want to say to you is this.
దానికి మీకు నేను చెప్పకూడదు ఏంటంటే,
the new covenant depart from iniquity is much higher than the old testament depart from iniquity.
పాత బంధనలో అతిక్రమం నుంచి మరి తొలగిపోవటం అనే దానికంటే నూతన బంధంలో ఈ పాపం నుండి అతిక్రమం నుండి తొలగిపోవటం అనేది చాలా ఉన్నతమైన స్థాయి.
Then the Lord said to them in verse 33.
అప్పుడు 33వ వచనంలో ప్రభువు అంటున్నాడు.
See, in the old testament it was don't make a false vow unto the Lord.
పాత బంధనలో దేవుడు చెప్పింది ఏంటంటే అబద్ధ ప్రమాణం చేయకూడదు అని.
That means when you go to the court.
దాని అర్థం ఏంటంటే నువ్వు కోర్టులోకి వెళ్ళావు,
you put your hand on the bible akani
chey bible meda deni meda petti pramanam chestam,
I will speak the truth,
nenu satyame cheptanu ani cheptam.
What is the meaning of that?
Dan artham enti?
Okay, now I will speak the truth,
nenu ippudu satyam cheptunanu.
The meaning is,
dan artham entante,
most of the time I tell lies but now I'm going to speak the truth.
Dan artham entante maamuluga nenu chaala saarlu abaddalu cheptanu, ippudu maatram satyame cheptunanu.
But Jesus said it must not be like that with you.
Aithe yesu prabhu cheppindi entante meer atla undakoddu.
Always you must speak the truth.
ఎల్లప్పుడు ఎప్పుడు కూడా సత్యమే చెప్పాలి.
You don't have to put your hand on the Bible. దానికోసం మీరు
సత్యం చెప్పడం కోసం ప్రమాణం చేసి సత్యం చెప్పక్కర్లేదు.
Verse 37. Your yes must be yes, your no must be no.
37వ వచనములో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండదు.
The standard is so high in the New Testament.
చూడండి, నూతన బంధనంలో ఎంత పైకి వచ్చేసిందో చూడండి.
Old Testament was don't make a false witness against your neighbor in the court.
పాతన బంధనంలో నువ్వు కోర్టులో నీ యొక్క నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు.
But in the New Testament it says don't tell lies.
అయితే నూతన బంధనంలో ఆ అంతస్తులోకి వచ్చేసరికి అసలు అబద్ధం చెప్పడానికి వీల్లేదు.
ఎనీ టైం
ఎప్పుడు కూడా
It's so easy to tell lies and make money nowadays in some offices.
ఈ దినాల్లో కొన్ని కొన్ని ఆఫీసుల్లో డబ్బు సంపాదించడం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పేది చాలా సులువు.
Just sign a false statement and get some money.
కొన్ని తప్పుడు సమాచారాలు సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, డబ్బులు వచ్చేస్తూ ఉంటారు.
Money will be a curse in your family and a curse upon your children.
అట్లా సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా నీ కుటుంబానికి నీ పిల్లలకు శాపంగా మారిపోతుంది.
You know that?
తెలుసా మీకు అది?
Supposing you are children are hungry.
ఒకవేళ మీ పిల్లలు ఆకలితో ఉన్నారు.
How many of you will go and steal some food from somewhere?
మీరు ఎంతమంది వెళ్ళి దొంగతనం చేసి ఆహారం పట్టుకొస్తారు?
You no need to steal.
మీరు దొంగతనం
చేయండి. Pray to God and say, Lord, I don't have any money to buy food for my children.
మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నా పిల్లలకి ఆహారం కొట్టాలని నా డబ్బు కావాలని ప్రభువుని అడగండి.
You said the righteous will never be forsaken.
ఆ నీతిమంతులు ఎప్పుడూ కూడా విడిచిపెట్టబడరు.
Please take care of my children.
నా పిల్లల గురించి ప్రభువా
నువ్వు give them some food to eat.
తినడానికి ఆహారం కావాలి.
God will do a miracle.
దేవుడు అద్భుతాలు చేస్తాడు.
He can multiply 5 loaves to feed 5000 people.
5 రొట్టెలను విస్తరింప చేసి 5000 మంది సరిపోయేటట్టు చేయగల సమర్థుడు.
The children will be blessed.
పిల్లలు కూడా ఆశీర్వాదం పొందుతారు.
But if you go and steal food from some shop and give it to your children, that will not be a blessing to them.
అంతే కాకుండా ఏదో షాప్ కి వెళ్లి అక్కడ ఉన్న ఆహారం దొంగతనంగా చేసి పట్టుకొచ్చేసి పిల్లలు పెడుతున్నారు అనుకోండి, అది ఏమైనా ఆశీర్వాదంగా ఉంటుందా?
You know that and you won't do it.
మీరు చేయరు అది, తెలుసు.
But the same thing when you cheat in the office, sign a false statement and make some money.
ఆఫీసులో తప్పుడు సమాచారాలు రాసి సంతకాలు పెట్టి డబ్బు సంపాదించడం
అలాగే ఉంటుంది. Money will be a curse for you and a curse for your children.
ఆ డబ్బు మీకు మీ పిల్లలకు కూడా శాపంగా మారిపోతుంది.
If you have a fight with somebody over property and try to take property that doesn't belong to you, that property will be a curse to your children.
మీరు కానటువంటి ఆస్తిపాస్తుల కోసం మీరు కొట్లాడి కేసులు వేసి దాన్ని ఏదో సంపాదించుకుంటే ఆ ఆస్తి వల్ల మీకు ఆశీర్వాదం ఉండదు.
Many Christian parents are bringing a curse on their children.
అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇట్లాంటి శాపాలు తీసుకొస్తున్నారు.
I have one word to all such people.
అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకే ఒక మాట.
Depart from iniquity.
దుర్నీతి నుండి తొలగిపోండి.
Run away from it.
దాని నుంచి మీరు పారిపోండి.
Further the Lord says.
తర్వాత ఇంకా ప్రభు చెప్పింది.
In the Old Testament it said if somebody takes your eye, verse 38, you take out his eye.
మరి 38వ వచనంలో పాత నిబంధన ఏం చెప్తుందంటే కంటికి కన్ను ఎవరన్నా నీ కంటికి హాని కలిగిస్తే వాడి కంటికి కూడా నువ్వు హాని కలిగించాలి, తీసేయాలి.
If somebody knocks out one tooth of yours, you hit him and knock out one tooth of his.
ఎవరన్నా నీ పన్ను విరగొడితే నువ్వు కూడా వాడు కొట్టి వాడి పన్ను విరగొట్టాలి.
What he meant was that don't take out two teeth if he took out only one tooth of yours.
Deen artham entante evaranna okka ponu verakotte meer rendu ponu verakottadu okate verakottane saripothundi chella ipothundi.
That was Old Testament standard.
Adi paatana bandana antastu.
You can hit him but make sure only one tooth comes out because he took out only one tooth of yours.
Meer kottochu kaani mee okka ponne verakottadu kanaka meer kuda jagrataga okka ponu virigipoyilaga kottali rendu ponu verakottadu.
That means if somebody fights with you, you can fight with him.
అంటే ఎవరైనా మీతో పోట్లాడితే మీరు కూడా పోట్లాడండి, చెల్లైపోయి.
If he gets angry with you, you get angry with him.
ఆయన మీ మీద కోపడితే మీరు ఆయన మీద కోపడండి.
But don't fight more than him.
అయితే తను చేసిన దానికంటే అధికంగా హాని చేయొద్దు.
But many Christians are living like this.
అయితే అనేక మంది క్రైస్తవులు ఇట్లానే జీవిస్తున్నారు.
Are you like that?
మీరు అలా ఉన్నారా?
When your husband gets angry with you,
ఒకవేళ ఎప్పుడైనా మీ భర్త మీ మీద కోపడ్డాడు
అనుకో, సీ హౌ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఆర్,
నీ తల్లి మీ అమ్మ మీ నాన్న సంగతి ఏంటో చూడంటే,
అండ్ యు సే గాడ్ సీ హౌ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఆర్, అంటే
నీ అమ్మ సంగతి మీ నాన్న సంగతి నువ్వు చూడంటే,
దట్ ఇస్ లైక్ దిస్ అన్ ఐ ఫర్ అన్ ఐ అండ్ అ టూత్ ఫర్ అ టూత్,
అది ఎలా ఉంటుందంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టు సమాధానాలు అన్నమాట.
దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్.
అప్పుడు అసలు క్రైస్తవునివే కాదు.
యు ఆర్ ఫాలోయింగ్ మోసెస్.
మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు.
బట్ జీసస్ సెడ్.
అయితే యేసు ప్రభువు చెప్పింది,
you must not do that.
మీరు ఆ రీతిగా చెప్పకూడదు.
Somebody slaps you, verse 39, on one cheek, you just turn the other cheek.
39వ వచనములో నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము.
And another commandment in the Old Testament was 43 was love your neighbor and hate your enemy.
43వ వచనములో నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని
చెప్పుకున్నాను. లవ్ యువర్ ఎనిమీస్.
అయితే నేను చెప్పేది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించాలి.
వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్
ఇనే మీకు చెప్పగలిగేది ఏంటంటే
ఎవ్రీథింగ్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ సిన్ ఇస్ ఇన్ ఎ హైయర్ స్టాండర్డ్.
గనక ఈ నూతన బంధనలో చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని చూపిస్తుంది.
అండ్ ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ న్యూ టెస్టమెంట్ లైఫ్,
ఈ నూతన బంధన జీవితం మీరు కావాలనుకున్నట్టయితే,
యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ న్యూ టెస్టమెంట్ డెఫినేషన్ ఆఫ్ సిన్.
ఈ పాపం అంటే ఈ నూతన బంధనలో ఉన్న నిర్వచనాన్ని మీరు తెలుసుకుని ఉండాలి.
ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ కవెనెంట్ హోమ్,
నూతన బంధన గృహాన్ని మీరు కలిగి ఉండాలంటే,
ఇన్ అదర్ వర్డ్స్ యూ వాంట్ ఎ హెవెన్లీ హోమ్, నాట్ ఎన్ ఎర్త్లీ హోమ్.
ఇంకో మాటలో చెప్పాలంటే పర సంబంధమైన గృహాన్ని మీరు కలిగి ఉండాలి. భూ సంబంధమైన గృహం కాదు, పరలోక సంబంధమైన గృహం కలిగి
ఉండాలి. నాట్ ఎ గుడ్ ఎర్త్లీ హోమ్ బట్ ఎ హెవెన్లీ హోమ్.
ఒక చక్కటి భూ సంబంధమైన ఇల్లు కాదు, పరలోక సంబంధమైన గృహాన్ని కలిగి
ఉంటారు. Then you must see what is the New Testament standard of sin so that you can turn away from it.
నూతన బంధన ప్రకారం అసలు పాపం అంటే ఏమిటో దాని నిర్వచనం తెలుసుకుని ఉండాలి, తద్వారా దాని యుద్ధను తొలగిపోవాలి.
I told you that many people can't turn away from sin because they don't know what sin is.
నేను చెప్పాను అనేక మంది అసలు పాపం నుంచి తొలగిపోవడం అంటే తెలియదు, ఎందుకంటే అసలు పాపం అంటే ఏంటో తెలియట్లేదు వాడికి.
Now I showed you today from Matthew chapter 5 the few things that Jesus spoke was sin.
యేసుక్రీస్తు ప్రభువారు పాపం అని చెప్పినటువంటి కొన్ని సంగతులు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మీకు చూపించాను.
But in my 50 years of being a believer.
అయితే నేను 50 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను.
I have seen very few people who take these things seriously.
ఈ సంగతులు చాలా తీవ్రంగా తీసుకునేటటువంటి వాళ్ళు చాలా కొద్ది మందిని చూశాను.
I found even preachers didn't take it seriously.
నేను చూశాను బోధకులు కూడా వీటిని అనుసరించట్లేదు.
I sat in so many churches.
అనేకమైన చర్చెస్ లో కూర్చున్నాను.
I never heard anybody preaching against
అసలు ఇట్లా ఇంతగా కోపం మీద ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు చూడలేదు.
I never heard anybody preaching against the lust of the eyes.
కంటితో మోహపు చూపు చూడడానికి గురించి ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు
చూడలేదు. I never heard anyone preach about you must always speak the truth every day.
నువ్వు ఎల్లప్పుడూ ప్రతిరోజు సత్యాన్నే పలకాలి అని బోధించిన వాళ్ళు ఎవరు చూడలేదు.
You must love all your enemies.
నీ శత్రువులను ప్రేమించాలని బోధించిన వాళ్ళు చూడలేదు.
And if you love money you are worshiping an idol.
నువ్వు డబ్బును ప్రేమిస్తున్నట్టయితే నువ్వు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు అని చెప్పిన వాళ్ళు చూడలేదు.
Have you heard these messages?
ఈ వత్తమాలు ఎక్కడ విన్నారా?
It's all in the Bible.
ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి.
See for example in Colossians 3.
ఉదాహరణ చూడండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం.
Here it speaks about how what does it mean to be greedy for more and more money.
అధికమైనటువంటి డబ్బు కావాలనేటటువంటి ఆశ ధనాపేక్షను గురించి చెప్పండి మాట.
You know what the New Testament says?
నూతన బంధన ఏం చెప్తుందో చూసారా?
Colossians 3 verse 5.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
The last part.
చివరి భాగం.
He says one of the things you must get rid from your life is greed, which is the same as idolatry.
విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి.
Have you read that?
చదివారా మరి దీన్ని?
That if you're greedy for more and more money, that is like worshiping an idol.
ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం అది ఒక విగ్రహారాధన లాంటిది.
You see other people in our country making some idol and bowing down to it.
కొంతమంది మనం చూస్తాం మన యొక్క దేశంలో చాలా మంది కొన్ని విగ్రహాలు చేసుకుని దాని ముందు నమస్కారం పెట్టి దానికి పూజలు చేస్తారు.
Would you do that?
చేస్తారా మీరు అట్లా?
Would you go into some temple full of idols and bow down to that?
మీరు ఎక్కడైనా దేవాలయంలోకి వెళ్ళి విగ్రహాల ముందు తల వంచి నమస్కారాలు చేస్తున్నారా, పూజలు చేస్తున్నారా?
No, I'm a Christian.
మీరు అంటున్నారు లేదనే క్రైస్తవ.
But according to this verse,
అయితే ఈ వచనాన్ని అనుసరించి,
if you're greedy for more and more money that you then you need in your life,
అధికమైనటువంటి ధనం సంపాదించాలి, ధనార్జన అనేటటువంటి విగ్రహం
వచనం, it is exactly the same as going into a temple and bowing down and saying, oh idol, I worship you.
ఒక దేవాలయంలోకి వెళ్లి ఒక విగ్రహం ముందు మీరు నమస్కారం చేసి పూజ చేసినట్టే ఈ డబ్బును ఆరాధిస్తే.
Have you heard anybody preach that message to you?
ఎవరైనా ఈ వర్తమానం చెప్పడం మీరు విన్నారా?
This is not only in my Bible, it is in your Bible also.
నా బైబిల్లో ఉన్న సంగతులు కాదు, మీ బైబిల్లో కూడా ఉన్నాయి సంగతులన్నీ.
How is it you don't read it?
అయితే ఎందుకు చదవట్లేదు వీటిని?
Because the devil does not want you to read it.
ఎందుకంటే అపవాది వీటిని చదవనివ్వట్లేదు.
The devil wants you to be an idol worshipper all your life.
మీ జీవితకాలం అంతా కూడా మీరు విగ్రహారాధికులుగానే ఉండాలని అపవాది కోరుతున్నాడు.
You know God hates idol worshipper.
విగ్రహారాధికులను దేవుడు ద్వేషిస్తున్నాడు.
You know in the Old Testament how he used to punish people who worshiped idols.
పాతనే బంధనలో విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళని దేవుడు శిక్షించేవాడు.
And once you see that greed is idol worship,
ఈ పేరాశ అనేటటువంటిది విగ్రహారాధన అని మీకు తెలిసినప్పుడు,
you will hate it just like you hate idol worship of a
విగ్రహాలకు పూజ చేయడాన్ని మీరు ఎట్లా ద్వేషిస్తారో దీన్ని కూడా అట్లా ద్వేషిస్తారు.
So what I'm trying to say is
మీకు చెప్పడానికి ప్రయత్నించాను,
depart from sin means something much more in the New Testament than in the Old Testament.
పాపము నుండి తొలగిపోవటం వెళ్ళిపోవటం అనేటటువంటిది పాత బంధన కంటే నూతన బంధనలో ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉంది.
So we, but for many of us, we've been believers for so many years.
అయితే మనలో అనేక మంది అనేక సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నాం.
We are satisfied with turning away from sin according to the Old Testament.
పాత బంధనలో ఉన్నటువంటి అంతస్తును అనుసరించి ఆ దుర్నీతి నుండి పాపాన్ని నుండి తొలగిపోవడం అనే దాంతోనే తృప్తి
పడుతున్నాం. That's why I say we are sitting in the kindergarten.
అందుకొరకే నేను అంటున్నాను మనం ఇంకా కేజీ క్లాస్ లో కూర్చున్నట్టే
కూర్చున్నాం. Now God is speaking to you now.
దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
Saying my son, my daughter.
నా కుమారుడు నా కుమార్తె.
I want you to come up to a higher class now.
నువ్వు ఇంకా హెచ్చైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి రావాలని కోరుతున్నాను.
I don't want you to be like the other Christians around you.
నీ చుట్టూ ఉన్న ఇతర క్రైస్తవుల మాదిరిగానే ఉండాలని కోరడం లేదు.
I want you to follow my word.
మీరు నా మాటలు అనుసరించాలని కోరుతున్నాను.
I want to show you something further in 2 Timothy 2.
Rendava Korinthi
2 Timothy 2.
Rendava Timothy rendava adhyayalo mari oka sanga chupinchalam.
See what it says, and we read in verse 19.
19th vachanam chadavandi.
Everyone who names the name of the Lord abstain from sin.
Prabhu naamamunu oppukoni prativaadunu durneeti nundi tolagipovalanu.
What is the name of the Lord?
Enti prabhu naamam ante?
Jesus.
Yesu.
Jesus.
Yesu.
Do you name the name of the Lord?
Yesu naamane prabhu naamane oppukuntava?
Then you should turn away from sin.
Appudu paapam nunchi nevu tolagipovali.
Why?
Enduku?
Because of the meaning of the name of Jesus.
Endukante Yesu naamamunu batti.
If you name the name of Jesus,
యేసు నామం నీవు ఒప్పుకొనే,
what does that mean, name mean?
ఏంటి యేసు అంటే ఆ నామం అర్థం ఏంటి?
See Matthew chapter 1 verse 21.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం.
Now Jesus does many things for us.
యేసుక్రీస్తు ప్రభువు మనకు అనేకమైన వాటిని చేశారు.
He blesses us materially.
ఆయన ఇహలోక సంబంధంగా
జీవిస్తున్నారు. He blesses our families with children.
మన కుటుంబాల్లో బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు.
He blesses us with health.
ఆరోగ్యం దీవిస్తున్నారు.
When we're sick we can pray and he heals us.
మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నారు.
He gives us jobs to support ourselves.
మనల్ని మనం పోషించుకోవడానికి మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు.
He gives us houses to live in.
మనం నివసించడానికి గృహాలను ఇస్తున్నారు.
He gives us good partners for our sons and daughters.
మరి యొక్క కుమారులకు కుమార్తెలకు మంచి జీవిత పాలిభాగస్తులు ఇస్తున్నారు.
Like now he gives us a good fellowship of believers.
ఇట్లా మనకు అనేకమైన మంచి విశ్వాసుల సహవాసాన్ని ఇస్తున్నారు.
He gives us good messages.
ఆయన మంచి వర్తమానాలు ఇస్తున్నారు.
But the main meaning of the name of Jesus is not all these things I
mentioned. Aithe Yesu Prabhu yokka naamam yokka artham ivanni kaadu.
Matthew 1:21.
Matthayi suvartha 1:21.
The angel told Joseph.
Yosefu tho dootha cheppina maata.
You shall call his name Jesus because he will save his people from their sins.
Tana prajalanu vaari paapamul nundi ayane rakshinchunu ganaka ayanaku Yesu anu peru pettiduvanano.
Whenever you say in the name of Jesus,
యేసు నామమున అనే మాట మీరు ఎప్పుడైతే ఉపయోగిస్తారు,
you pray in the name of the Lord Jesus.
యేసు ప్రభువారి నామమున మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు,
what is the meaning?
దాని అర్థం ఏంటి?
In the name of one who came to save me from my sins.
నా పాపముల నుండి నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క నామమున.
Not in the name of one who came to give me money.
నాకు డబ్బు ఇవ్వడానికి వచ్చిన ఆయన నామమున కాదు.
Or who came to give me healing.
లేకుంటే స్వస్థత ఇవ్వడానికి వచ్చిన ఆయన నామమున కాదు.
Or who came to give me a house to live in.
లేకుంటే నేను నివసించడానికి ఇల్లు ఇవ్వడానికి వచ్చిన ఆయన నామమున కాదు.
Give good partners for my sons and daughters.
నా కుమారులకు కుమార్తెలకు మంచి జీవిత పాలిభాగస్తులు ఇచ్చిన వాడు కాదు.
Not one who helps my children pass examination.
లేకుండా పిల్లలు పరీక్షలో పాస్ అవడానికి సహాయపడే ఆయన గురించి కాదు.
He will do all that.
ఇవన్నీ చేస్తారు ఆయన.
But his name means
అయితే
one who saves from sin.
దాని అర్థం ఏంటంటే ప్రజలను పాపముల నుండి రక్షించినటువంటి.
In other words that is the main thing he does.
వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన పని అదే.
So when we read in 2 Timothy 2 verse 19.
రెండో తిమోతి 2 19లో మనం ఈ మాట
చదువుతున్నాము. If you name the name of the Lord,
ప్రభు నామమును నీవు ఒప్పుకున్నప్పుడు,
that is the name of Jesus.
అంటే యేసు నామమును ఒప్పుకున్నప్పుడు,
if you take the name of Jesus in your mouth,
నీ నోటితో యేసు నామమును ఒప్పుకున్నప్పుడు,
and you don't turn from sin,
నీవు పాపాల నుంచి తొలగకుండా ఉంటే,
you can't take the name of Jesus.
అట్లాంటప్పుడు అసలు యేసు నామాన్ని నువ్వు ఉచ్చరించడానికి ఒప్పుకోవడానికి లేదు.
You can ask the Lord for thousand blessings in your life.
నీ జీవితంలో 1000 ఆశీర్వాదాలు కావాలని ప్రభువుని అడగొచ్చు.
But first of all,
మొట్టమొదటిగా,
you must say, Lord, save me from sin.
ప్రభువా నా పాపం నుండి నన్ను రక్షించండి చెప్పాలి.
Not forgive my sin.
నా పాపాలను క్షమించను కాదు.
More than forgiveness.
క్షమాపణ కంటే అధికమే.
Save me from my sin.
నా పాపం నుండి రక్షించు.
So if you name the name of the Lord,
ప్రభువు నామాన్ని ఒప్పుకుంటే,
run away from sin.
దుర్నీతి నుండి నువ్వు పారిపోవాలి.
And if you do that,
అది నీవు చేసినప్పుడు,
then it says
apdiku cheppadutundi
verse 21
21వ వచనంలో,
if you cleanse yourself from these things you can be a vessel for honor, sanctified, useful to the master, prepared for every good work.
ప్రతి సత్క్రియ సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి ఘనమైనటువంటి పాత్రనగా ఉండడానికి ప్రభువు నిన్ను సిద్ధపరుస్తాడు.
If you want to be a useful vessel in God's hand,
దేవుని యొక్క హస్తములో ఉపయోగపడేటటువంటి పాత్రగానే ఉండాలని కోరితే,
I have to turn away from all sin.
నీ ప్రతి పాపం నుండి నేను తొలగిపోవాలి.
Now there are many preachers who don't turn away from sin.
Aneka mandi bodhakulu paapam nunchi vaallu tolagiporu.
You may think that they are very useful.
Meer anukochu vaallu chaala prayojanakaranga upayogakaranga.
So many people come for their meetings.
Endukante entha mandi vaallu meeting lku vastunnaru.
And they preach so many wonderful things.
Enneno adbhutalu vaallu bodhisthunnaru.
But if they have not turned away from sin.
Aithe paapam nunchi ganaka vaallu tolagipokunda unte.
One day when they stand before the Lord.
Oka dinanu vaallu prabhu mundu nilavadappudu.
And they say, Lord, we preach so many messages.
Prabhu mem enneno prasangalu chesamani cheppochu.
He will say, get away from me, you who work sin in your life.
Ayi antadi mee jeevithallo akramamu paapam chesinatundi vaalle vaarulara naa yaddu nundi tolugipondi.
So dear brothers and sisters,
kana priya sahodarulara sahodarulara,
let's take these matters very seriously.
Ee vishayalu chaala teevranga teesukundam mana jeevithallo.
Ask the Lord to give you a very sensitive conscience to sin.
Ee paapam vishayamai chaala sunithamainatundi manasakshini mani prabhuni adugutam.
Lord, I'm most important in my life.
Prabhu naa jeevithamlo ati pramukhyamaina
sanga. I want to be very sensitive to sin in my life.
Naa yokka jeevithamlo paapam gurinchi sunithamaina manasakshi kaligi undakorutunnanu.
I believe one way we can test it is this.
మనం పరీక్షించడానికి మనం ఈ రీతిగా దీన్ని చూడొచ్చు.
ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాస్ నో టీచింగ్ ఆన్ బీయింగ్ సేఫ్ ఫ్రమ్ సిన్.
పాత నిబంధనలో పాపం నుండి రక్షింపబడడానికి అనే దాని గురించిన బోధ లేదు.
దేర్ వాస్ నో ప్రామిస్ ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్.
మీ పాపములన్నిటి నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాననే వాగ్దానం లేదు.
బట్ దేర్ ఇస్ ఎ ప్రామిస్ ఐ విల్ హీల్ యూ ఫ్రమ్ యువర్ డిసీజ్.
అయితే మీ రోగాల నుంచి నేను బాగు చేస్తాననే వాగ్దానం ఉంది.
That is Old Testament.
అది పాత నిబంధన.
It's good. He heals us today also.
మంచిదే. ఈ రోజు కూడా ఆయన మనల్ని స్వస్థపరుస్తారు.
But there's something more than that.
అది దాని మించినటువంటి ఉంది.
So I look at it like this.
నేను ఈ విధంగా చూస్తాను.
That if I am more afraid of sickness than of sin, then I'm like an Old Testament believer.
నేను అసలు పాపము కంటే ఈ అనారోగ్యం రోగాన్ని గురించి నేను అధికమైనటువంటి గమనము ఆందోళన కలిగి ఉన్నాను అనుకోండి, అంటే నేను పాత నిబంధన స్టాండర్డ్ లో ఉన్నట్టుగా.
ఫర్ ఎగ్జాంపుల్,
ఉదాహరణ చూడండి,
యు గో టు ఎ డాక్టర్ ఫర్ ఎ చెకప్ అండ్ హి సేస్ యు గాట్ క్యాన్సర్.
మీరు డాక్టర్ గారి దగ్గరికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తారు, క్యాన్సర్ ఉందని చెప్తారు.
And maybe you're a young mother with small children.
ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న తల్లి కావచ్చు నీవు.
Or a father, young man.
లేకుండా ఎవరిస్తున్న తండ్రిగా ఉండొచ్చు.
అండ్ ద డాక్టర్ సేస్ యు గాట్ క్యాన్సర్.
డాక్టర్ గారు అన్నారు క్యాన్సర్ ఉంది నీకు అన్నారు.
యు విల్ లివ్ ఓన్లీ ఫర్ 3 మంత్స్.
3 నెలలు బ్రతుకుతాను కనుక.
యు డైయింగ్.
తర్వాత చచ్చిపోతావు.
వాట్ విల్ యు డు?
ఏం చేస్తావు?
యు విల్ గో అండ్ వీప్ బిఫోర్ ద లార్డ్.
ప్రభు దగ్గర ఏడ్చి మొరపెడతావు.
ఓ గాడ్, ప్లీజ్ హీల్ మీ ఆఫ్ దిస్ క్యాన్సర్.
ఓ దేవా, ఈ క్యాన్సర్ రోగం నుంచి నన్ను స్వస్థపరచు.
Won't you be disturbed if you know that you're going to leave all your children alone and die in 3 months?
పిల్లలందరిని వదిలేసి 3 నెలల్లో నువ్వు చచ్చిపోతావన్న మాట చెప్పినప్పుడు నీకు కలత కలగదా?
How much you'll weep before the Lord?
దేవుని ముందు ఎంత ఏడుస్తారు?
You don't like that cancer.
ఎందుకంటే ఆ క్యాన్సర్ అంటే
ఇష్టం? You don't like it, you hate it.
యా, ఆ క్యాన్సర్ ను ద్వేషిస్తున్నావు, నీకు ఇష్టం లేదు అంటే.
Okay, that is how we treat disease.
సరే, రోగం అంటే మనం ఎలా అనుకుంటాం కదా.
Now let me take another example.
మరి ఒక ఉదాహరణ చెప్తాను.
Supposing you get angry.
ఒకవేళ కోపం వచ్చింది.
Do you weep like that?
మీ కోపం వచ్చినప్పుడు అలా ఏడుస్తున్నారా?
Do you weep and say, oh God, please deliver me from this anger? This anger is worse than cancer.
ఓ దేవుడా, ఈ కోపం నుంచి నన్ను విడిపించు, ఈ కోపం క్యాన్సర్ రోగం కంటే కూడా ఇది ఇంకా భయంకరమైంది, దీని నుంచి నన్ను తప్పించని ఏడుస్తున్నారా?
No, we won't pray like that.
అలా ప్రార్థన చేయట్లేదు.
We pray, yeah, Lord, I slipped up today. I'm a little sorry.
Oh, prabhu, ee roju edo konchu jaaripoyanu nenu, dani gurinchi konchu baadhapadutunnanu.
Tomorrow also I'll do it, but please forgive me.
Repu kuda ilage chestanu, daithu nannu kshaminchu.
Next week also I'll get angry, but please forgive me.
Vache varam kuda konchu koppadtanu nenu, nannu kshamistu undu.
Do you really believe that anger is worse than cancer?
Varasadi koopam anedi cancer rogam kante pramadakaramaindani asalu meeru gurtupadutunnara?
How many of you can honestly say?
Meelo entha mandi yadharthanga cheppagalu?
Don't tell me, tell the Lord.
నాకు చెప్పొద్దు, ప్రభుతో చెప్పండి.
Lord, I believe.
ప్రభు అనే నమ్ముతున్నా.
Anger is worse than cancer.
కోపం అనేది క్యాన్సర్ రోగం కంటే కూడా ఇది చాలా భయంకరమే.
I'll tell you why it is serious.
ఎందుకు అది అట్లా ఉంటుందో చెప్తాను.
See Matthew chapter 5.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
Jesus said in verse 22.
22వ వచనంలో ప్రభు చెప్పిన మాట.
You're angry with your brother.
నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే
22 you'll be guilty of the court.
22వ వచనంలో నువ్వు మహాసభకు లోనవుతావని కోర్టులో.
If you say raka to your brother, you are guilty before the Supreme Court.
నువ్వు నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నువ్వు సుప్రీం కోర్టులో నువ్వు దోషిగా ఉంటావు.
If you say you fool, then you'll go to hell.
నువ్వు ద్రోహి అని పిలిస్తే నరకానికి లోనవుతావు.
So you see 3 steps to hell.
ఇక్కడ మూడు అంతస్తులోనే సహాయం చేయటం.
First step is anger.
మొట్టమొదటి కోపం.
Then it comes out of your mouth.
నోట్లో
నుంచి something more comes out of your mouth.
దానికంటే ఇంకా అధికమైనది మన నోట్లో నుంచి వస్తుంది.
And he says you go to hell.
చివరికి నరకానికి వెళ్ళిపోతున్నాను.
What do you learn from verse 22?
22వ వచనం చేయ చదువుకున్నా.
Anger will not take you to hell in one day.
కోపం అనేది ఒక రోజులోని నరకాన్ని తీసుకెళ్ళలేదు.
But finally it will take you to hell.
చివరికి నువ్వు నరకాన్ని తీసుకెళ్తావు.
Is that the word of Jesus or not?
అది యేసు ప్రభు వారు చెప్పిన మాటల కావా ఇవి?
You know, I say, if you don't believe it, you must take a pen and scratch it out from the Bible and say, I don't believe that.
ఒకవేళ మీరు దాన్ని నమ్మకపోతే మీ పెన్ను తీసి ఇవన్నీ కొట్టేయండి, కనపడకుండా నేను వీటిని నమ్మట్లేదు.
And write down on the side. Lord Jesus, I don't believe this. This is
పక్కన
wrong.
పక్కన రాసుకుని అక్కడ ఖాళీగా ఉన్న చోట యేసు ప్రభు ఇవన్నీ నేను నమ్మట్లేదని రాయండి.
But I believe it.
అది నేను నమ్ముతున్నాను.
I believe what Jesus said.
యేసు ప్రభు వారు చెప్పినవన్నీ నమ్ముతున్నాను.
If I get angry, I won't go to hell tomorrow.
మరి నా కోపం వస్తే రేపే నరకానికి వెళ్ళడం లేదు.
But I'm going step by step by step by step. Finally, I'll be in hell.
ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, చివరికి నరకానికి వెళ్ళిపోతాను.
Okay, now tell me.
ఇప్పుడు చెప్పండి.
How many of you believe that cancer will take you to hell?
క్యాన్సర్ రోగం నరకానికి వెళ్తుందని మీరు ఎంతమంది నమ్ముతున్నారు?
Cancer may take you to the grave, but not to hell.
క్యాన్సర్ మహాదిశకి వెళ్తే మిమ్మల్ని సమాధిలోకి తీసుకెళ్తుంది, అంతేగాని నరకానికి తీసుకెళ్తుంది.
There are many people in heaven who died of cancer, you know that?
Cancer raagam vachi chachipoyina vallu aneka mandi paralokamlo unnaru telusa meeku?
Many
anekulu
believers
viswasulu.
I know them myself.
Naa antha naake telusu
who died of cancer.
Cancer raagam chachipoyaru.
They did not go to hell, they went to heaven.
Vallu narakaniki vallaledu paralokaniki vellaru.
So cancer cannot take anybody to hell.
Ganaka cancer raagam evarini kuda narakaniki teesukovalaledu.
Anger
aithe koopam.
What is it saying here?
ఏం చెప్పండి ఇక్కడ?
Step by step it will lead you to hell.
ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు చివరికి నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది.
Now you tell me.
ఇప్పుడు చెప్పండి.
Which is more serious?
ఈ రెండిట్లో ఏది చాలా తీవ్రమైనది?
Anger or cancer?
కోపమా క్యాన్సరా?
You understood?
అర్థమైంది కదా?
Which should you hate more?
గనుక దేన్ని మీరు అధికంగా ద్వేషించాలి?
Which should you run away from more?
దేని దగ్గర నుంచి మీరు పారిపోవాలి?
Which should you take more seriously?
ఏంటి తీవ్రంగా భావించుకోవాలి మీ జీవితంలో?
If you name the name of Jesus,
యేసు ప్రభు వారి నామం,
turn away from sin,
పాపం నుండి మీరు తొలగిపోవాలి.
I told you, I used to get angry.
నేను చెప్పాను నాకు కోపం వచ్చేది కొంతమంది.
Because nobody preached against it in any church.
ఎక్కడ ఏ సంఘంలో దాని గురించి ఇట్లా బోధించలేదు నాకు.
How can they preach? The preacher himself is getting angry. How can he preach against it?
బోధకుడే పెద్ద కోపపడేవాడు కనుక ఆయన ఏం బోధిస్తాడు ఇంకా?
Then I studied the word of God.
దేవుని వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు
I saw this is a very serious sin.
నేను గ్రహించాను ఇది చాలా తీవ్రమైన సంగతి.
I saw words like Ephesians 4:31.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చూసినప్పుడు
it says put away all anger. Ephesians 4:31.
ఎఫెసీ 4:31 సమస్తమైన ద్వేషము కోపము విసర్జించుడి.
Put it away.
విసర్జించుడి.
All anger.
సమస్తమైన కోపం.
And I said, Lord,
ఏ చెప్పారు ప్రభువా?
I don't know how many years it'll take for me to get rid of it.
ఎన్ని సంవత్సరాలు పడుతుందో దీని నుంచి వదిలించుకోవడానికి.
It's like getting a PhD degree.
ఇది డిగ్రీ సంపాదించినట్టుగా ఉంటుంది.
It'll take 20 years.
20 సంవత్సరాలు పడుతుందేమో.
But I am going to get it.
కానీ నేను దీన్ని పొందాలి.
If you take it seriously like that,
ఈ రీతిగా మీరు దీన్ని తీవ్రంగా ఎంచుకుంటే,
don't just read that verse every day.
ఏ ప్రతిరోజు ఆ మాట చదవడం కాదు.
That was a nice verse.
చాలా బాగుంది మాట.
Depart from iniquity.
దుర్నీతి నుండి తొలగిపోవాలి.
You can go home and say, yeah, we had a good series of meetings. Our subject was depart from iniquity.
మీరు ఇంటికి వెళ్ళి కూడా చెప్పొచ్చు, చాలా మంచి మీటింగ్లకి అన్నిటికీ హాజరయ్యాం మేము, దుర్నీతి నుండి తొలగిపోవాలని ఉంది అక్కడ.
If you don't give up all anger, these meetings have not helped you at all.
అసలు కోపం నుంచి మీరు విడిపించుకోలేదు అనుకోండి, అసలు ఈ మీటింగ్ల వల్ల మీకు ఏమీ సహాయం కలగలేదు.
I want to encourage you.
నేను ప్రోత్సహించుకుంటున్నాను.
Take God's word seriously.
దేవుని వాక్యాన్ని తీవ్రంగా
పరిగణించండి. Lord, I want to turn away from all anger in my life.
ఓ ప్రభువా, నా జీవితంలో కోపం నుంచి నేను
విడిపించుకోవాలి. I want to depart from it.
దాని నుంచి నేను వదిలిపెట్టి
వెళ్ళిపోవాలి. I want to run away from it.
దాని నుండి పారిపోవాలనుకుంటున్నాను.
I mean, if you see a lion chasing you,
ఒకవేళ సింహం దొరుకుతున్నాడు.
Suppose you went to the zoo.
ఒకవేళ మీరు జూ పార్క్ వెళ్ళారు.
And somehow the lion broke out from the cage.
ఏదో రకంగా సింహం అటు బోన్ లోంచి తప్పించుకొచ్చింది.
And is chasing you.
మిమ్మల్ని తరుముతుంది.
How will you run?
ఎలా పరిగెడతారు అక్కడ?
ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఓల్డ్ మ్యాన్ యుల్ రన్.
మీరు చాలా వృద్ధుడైపోయినా కానీ అప్పుడు మాత్రం స్పీడ్గా పరిగెట్టి వెళ్ళిపోతారు.
Do you run away like that from anger?
అయితే కోపం వచ్చినప్పుడు మీరు ఎలా పారిపోతున్నారు?
Depart from all iniquity.
సమస్త దుర్నీతి నుండి పారిపోవాలి.
You say that lion will kill me. I've got to run.
లేరంటైతే ఆ సింహం మిమ్మల్ని చంపేస్తుంది.
Anger can kill you too.
సో కోపం కూడా మిమ్మల్ని చంపేస్తుంది.
That lion can't send you to hell, but anger can send you to hell.
సింహం మిమ్మల్ని నరకానికి పంపించలేదు కానీ కోపం మాత్రం మిమ్మల్ని నరకానికి.
You know, I have preached against this for 30 years.
30 సంవత్సరాలుగా దీని గురించి నేను బోధిస్తున్నాను.
But I find very few believers who take it seriously.
అయితే నేను గమనించిందంటే చాలా కొద్ది మంది విశ్వాసులే దీన్ని తీవ్రంగా భావించారు.
It's a great grief to my heart.
అది నా హృదయానికి ఎంతో బాధ కలిగిస్తుంది.
So many preachers.
అనేకమంది బోధకులు.
So many believers.
అనేకమంది విశ్వాసులు.
They read it in scripture.
లేఖనాల్లో చదువుతున్నారు.
But they still are more afraid of cancer than anger.
అయినప్పటికీ కోపం కంటే క్యాన్సర్ అంటేనే వాళ్ళు ఎక్కువ భయపడతారు.
And God sees that.
దేవుడు చూస్తున్నాడు.
God says, I'm not going to help them.
దేవుడు అంటున్నాడు ఇంకా నేను వీళ్ళకి ఏం సహాయం చేయలేను.
They are not serious about my word.
ఎందుకంటే నా వాక్యం విషయమే వాళ్ళు తీవ్రంగా పరిగణించట్లేదు.
My prayer is that all of you will become serious about God's word in these 2-3 days.
నా ప్రార్థన ఏంటంటే ఈ 2-3 దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చాలా తీవ్రంగా మీరు భావిస్తారు.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.